சௌந்தரியசார சர்வஸ்வம் மந்தஸ்மித மனோகரம் வந்தாறு ஜனமந்தாரம் வந்தே சாயுமகேஸ்வரம் துரியாதீத பதஸ்திதாம் ச கருணம் ஜானாக்னி சைலஸ்திதாம் மஜ்ஜன்மாந்தர புண்ணியபாகவசத் பிராப்தம் சத்குரும் சச்சசாயீஸ்வரம் ஆலம்பேன விஹீனம் யோமாபம் பரிபூர்ணம் நிஷப்தம் குருரூபம் தத் பிரம்மஸ்புரதாம் பரம மாகேஸ்வர ஸ்வரூபுடு சச்சிதானந்த குருமூர்த்தி அயின பகவான் சத்யசாயி திவ்ய சரணாரவிந்தாலக்கு அநேக அநேக நமஸ்கிருத்தலு சமர்ப்பிஸ்து.
இஹலோகல்லோ சுகங்கா உண்டே திவ்யமைனட்டுவண்டி லக்ஷணாலு ஏற்படத்தை, தானி வரல திவ்ய சுகாலு ஏற்படத்தை, திவ்ய சுகால வரல மோக்ஷ சுகாலு ஏற்படத்தை. தானி விவேக சூடாமணிலோ சங்கர பகவத் பாதலு ஐஹிகானந்தமு ஆமுஷ்மிகானந்தமு கைவல்யானந்தம் அனி மூணு பேர்லு பெட்டி மனக்கு பரிச்சயம் சேசாரு. అవి అవి రాలేదా మీ తాతకి అని చెప్తూ, భౌమ సుఖముల దివ్య సుఖముల మోక్ష సుఖముల వందనట్టి అచ్యుతుని పరుని వితత యోగీంద్ర నికర గవేష్యమాణ చరణ సరసిజయుగలు శశ్వత్ ప్రకాశు భక్తవత్సలు విశ్వ సంపాద్యు హరిని. అటువంటి వాణ్ణి నువ్వు సేవించవయ్యా, నాయనాను వెళ్ళి ఆ పనిలో ఉండు. నీకు కావలసింది తండ్రి అంకపీఠం కదా, నువ్వు తప్పకుండా దీన్ని సాధిస్తావు. నీ తాత మనువు సాధించాడు, ఆయనను పుట్టించిన బ్రహ్మే సాధించాడు, నీకేమీ అసాధ్యం కాదు వెళ్ళమన్నది. వెళ్ళు అనగానే ఆయన తయారై వెళుతున్నాడు. వెళుతూ ఉంటే చూడండి, నారదుడు ఎదురొచ్చాడు. మనం ఎప్పుడైనా ఓ మంచి పనికి వెళ్ళేటప్పుడు శివంకని బయలుదేరుతాం, కారణంలోకి రాగానే ప్రపంచంలోకి లాగే కూడా రేపు శివం ఎక్కడికి పోతుందండి అంటాడు. ఎక్కడికి పోదు, అది అక్కడే ఉంటుంది. మనం వెళ్ళగలమో లేదు, మనం అక్కడికి ఎప్పటికైనా చేరగలమో లేదు, ఆ భావనతో పరమాత్మ వైపు వెళ్ళాలి. అయితే మన సంకల్పాలు శుద్ధంతో కూడి ఉన్నట్లయితే, పరమేశ్వరాయత్తమైనట్లయితే, మనీషాయత్తం గనక అయినట్లయితే, తప్పకుండా తగిన గురువు మన జీవితంలోకి ప్రవేశిస్తాడు. తగని గురువు రాకూడదు. తగని గురువు వస్తే ఉన్న శాంతి కూడా పోతుంది. తగిన గురువు వస్తే శాంతి ప్రశాంతి అవుతుంది, ప్రశాంతి ప్రసన్నమవుతుంది. ఆ ప్రసన్న స్థితిలో నుంచి కాంతి, దాంతి, హాయి, మోక్షం అన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి వెంబడి వెంబడే మనకు ఏర్పడతాయి. నారదుడు ఎదురైనాడు. నాయన, చిన్నపిల్లవాడివి ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికి బయలుదేరావు అని తెలీదా? తెలుసు, కానీ అడగాలి. ఎక్కడికంటే చెప్పాడు, ఇదో జరిగింది చెప్పి. మా అమ్మ అంటే పిన తల్లి ఇలా అన్నదని కానీ, తండ్రి తనను ఆదరించలేదని కానీ మాట చెప్పకుండా, మా అమ్మ మా బ్రహ్మ మనువు అంటే మా తాతలు ముత్తాతలు ఏ పరంపరలో అయితే పరమేశ్వరుని హరిని కీర్తించారో అటువంటి వాణ్ణి కీర్తించమని చెప్పమన్నది మా చేసుకోమన్నది తపస్సు. వెళుతున్నాను కానీ ఎక్కడ చేయాలో తెలియలేదు. యమునా తీరంలో చేసుకోమని మాత్రం మాట అన్నది. ఆ తీరం ఎన్ని వేల కిలోమీటర్లో తెలియదు, నేను ఎక్కడికి పోవాలో అన్నాడు. అందుకనే గురుతు చూపించేవాడే గురువు, మార్గం చూపించాలి. ఇదిగో నువ్వు ఇలా హాయిగా గనక వెళ్ళినట్లయితే నువ్వు తొందరగా స్వస్థానానికి చేరుతావు. ఇదిగో ఫలానా వాడు అలా వెళ్ళాడు, ఇలా వెళ్ళాడు, ఇలా వెళ్ళాడు, నాలుగు కథలు చెప్తే ఓహో మనం కూడా వెళ్ళొచ్చు అన్నమాట అన్నట్లుగా. విను పుత్రక బాలవు బాలుడవై అనయంబును క్రీడలందు ఆసక్త మనంబున తిరిగడు నీ ఇకాలంబున నీకు అవమాన మానములు లేవెను. హాయిగా ఆడి పాడి ఎవరితో పిల్లలతో ఆడుకునే వేళ మానావమానాలు లేని స్థితి నీకెట్లా ఏర్పడింది పుత్రక అన్నాడు నారదుడు. ఇది అవమానం అని నీకు తోచలేదే, అదే ఆశ్చర్యం కలుగుతున్నది నాకు అన్నాడు. కావున వివేకము గల పురుషుండు తనకు ప్రాప్తంబులగు దుఃఖములు దైవవశంబుగా తలచి. మనకు దుఃఖం అననుకూలత జీవితంలో ఏర్పడుతుంది. ఏర్పడగానే దేవుడికి మనం ఏదో దయ తగ్గిపోయిందని, లేదా మనం ఏదో పాపం చేసేసామని, లేదా ఎవరో మనని యాతన పెట్టడానికి వాళ్ళు కంకణం కట్టుకుని రోజు వ్రతం చేస్తున్నారని ఇటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దన్నాడు. నీకేదైనా ఒక దుఃఖం ఏర్పడింది అంటే అమదానందమైనటువంటి సుఖం తీరం వైపు తీసుకెళ్ళటానికి పరమాత్మ ఈ చిన్న మెలిక పెట్టాడు అంటాడు. రోగం వచ్చిన ప్రతివాడు పోతాడా? రోగం వస్తుంది. ఎందుకు పోవాలంటే శరీరానికి అప్పుడప్పుడు జ్వరం రావాలి వైద్యశాస్త్రంలో. ఆ జ్వరం వస్తే మనం జాగ్రత్త పడతాం. జ్వరమే రాలేదనుకోండి, వీడు గుట్టుకుమంటాడు. జ్వరం వస్తే అందరు అటెన్షన్ వాడి మీద ఉంటుంది. ఎప్పుడు మందు వేయాలి, ఏం చేయాలి, వీడిని ఎలా చూసుకోవాలి, లేచాడా లేదా, లేచిన తర్వాత నిన్నున్నట్టున్నాడా లేదా, చూసారా? ఏమీ లేదనుకోండి, ఏదో లేస్తాడనుకుంటాం వాళ్ళు ఆవిడ అది. కాబట్టి ఈ దుఃఖాలన్నీ కూడా దైవానుగ్రహమే అనుకోమంటాడు. తవన్మాత్రంబునన్ పరితుష్ఠుండగు నీవును తల్లి చెప్పిన యోగ మార్గ ప్రకారంబున సర్వేశ్వరానుగ్రహము పొందదనంటివేని. నీ తల్లి తపస్సు చేయన్నది, చెయ్యి అంటే ఎలా చేయాలి, 5 ఏళ్ల పిల్లవాడు వాడిని తపస్సు చేసుకునే వయస్సు కాదు, శరీరం చేత పూజ చెయ్యాలి, వాక్కు చేత తపస్సు చేయాలి, మనస్సు చేత ధ్యానం చేయాలి, అంతఃకరణ చేత చిత్తైకాగ్ర స్థితిని సాధించాలి. ఈ 3 ఎక్కడున్నాయి? శరీరం మనదే, శరీరం ఉంది కాబట్టి మనస్సు ఉన్నది, శరీరము మనస్సుతో పాటు వాక్కు ఉన్నది, కాబట్టి నీ పూజ, నీ జపము, నీ తపము, నీ ధ్యానము, నీ ధారణ, నీ సమాధి ఎక్కడ ఉన్నాయి అంటే అన్ని అంతరంగంలో ఉన్నాయి, లోపలే ఉన్నాయి, బయట ఏం లేవు. కాబట్టి 3 నువ్వు దాన్ని అలా వాడుకోనాయనా అని చెప్తున్నాడు నారదుడు. చెప్పి ఇలా గనక చేసినట్లయితే నీకు అనన్యాధిష్ఠితంబుకు పదంబును పొంద ఇచ్చించిన నాకు సాధు మార్గం చెప్పమన్నాడు. నేను చెయ్యగలిగిన మార్గం చెప్పవయ్యా అని అడిగాడు ధ్రువుడు. నువ్వేదో పెద్ద మాట చెబితే నాకేం అర్థం కాదు, నేనేం చేయాలి, మా అమ్మళ్ళ మంది యమునా నదీ తీరానికి వెళ్ళి కూర్చొని హరిని ధ్యానించు అన్నది, తపస్సు చేసుకోరది, తపస్సు అంటే తెలియదు, ధ్యానం అంటే తెలియదు, నేనేం చేయాలి అని అడిగాడు. నీవు భగవంతుండగు అజుని ఊరు వలన జరించి వీణావాదన కుశలుడువై, నువ్వు కూడా బ్రహ్మ తొడలో నుంచే పుట్టిన వీణ పట్టుకున్నవాడు, నువ్వు మామూలు వాడివి కాదు. కాబట్టి ఈ కథ అంతా నీకు తెలుసు, నువ్వు ఎలా వచ్చావో అలాగే నాకు కూడా ముక్తి మార్గం చెప్పమంటే అన్నాడు. విను నిన్ను మోక్ష మార్గమునకు ప్రేరేచిన వాడిప్పుడు ధీర జనోత్తముడు వాసుదేవుండగుటన్. ఇక్కడే ధ్రువుడికి ద్వాదశ అక్షర మంత్రం ఉపదేశనం చేశాడు నారదుడు. ద్వాదశాక్షరి అదేమిటో తర్వాత చెప్తా. హాయిగా అజస్రజ్ఞాన ప్రవణ చిత్తుండవై, అజస్రం అంటే అసంఖ్యాకమైన ఎడతెరిపి లేకుండా ఉండేటువంటి ధ్యాన మాత్రలు, అనేకమైన ధ్యాన స్థితులు ఏర్పడతాయి. నువ్వు ఏం చేయొద్దు, హరినామాన్ని హరిరూపాన్ని తలుచుకుంటూ ఉండు, నువ్వేం చేయనక్కర్లేదు, కూర్చోమన్నాడు. అరయమునా తటమున తగు హరి సాన్నిధ్యము శుచియు అతి పుణ్యమునై పరగిన మధువనమునకు సరస గుణ సనుము మేలు సమకూరు అతటన్. యమునా నదీ తీరంలోనే మధువనం అని ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళు. ఆ మధువనంలో గనక నువ్వు ప్రవేశించినట్లయితే నీ మనస్సు పరమేశ్వరుడి యందు ఏకాగ్రమైనటువంటి ఒక స్థితిని పొందుతుంది, దానిలో నుంచే పూజ జపము తపము ధ్యానము అన్నీ ఏర్పడతాయి, వెళ్ళమన్నాడు. ఆ యమునా తటిని శుభతో యములన్ కృంకి నిష్ఠతో అతట నారాయణునకు నమస్కృతులు ఆయతమతి చేసి చేయు యమ నియమములన్. యమము నియము అని 2 ఉన్నాయి పాతంజలిక అష్టాంగ యోగంలో, ఆ 2 పాటించునాయన. యమనియమాలు అంటే ఇంద్రియాలు దాటించు, అంటే మా అమ్మ ఎట్లా ఉన్నదో, మా నాన్న ఎట్లా ఉన్నాడో, నేను వదిలిపెట్టి వచ్చేసాను, మళ్ళీ మా అమ్మని చూస్తానో లేదో, అవన్నీ వదిలిపెట్టు. పరమేశ్వరుడే నీ తల్లి అనుకో, నీ తండ్రి గురువు దైవం అనుకో, అనుకొని స్థిమితంగా నువ్వు అక్కడ కూర్చో. కూర్చుంటే ఆ పరమాత్మే నీకు రోజున కావలసిన మోక్ష మార్గాన్ని, ఆ మోహక్షయ మార్గాన్ని, కాల మార్గాన్ని, యోగ మార్గాన్ని, అధ్యాత్మ మార్గాన్ని అన్నింటినీ కూడా నీకు అనుగ్రహ వరదానం చేస్తాడు అని చెప్పి వెళ్ళిపోయినాడు. ఈయన కూడా నెమ్మదిగా మధువనానికి చేరుకున్నాడు. మధువనం అడ్రస్ చెప్పాడు, పట్టుకున్నాడు, వెళ్ళాడు. కని ముందట కనుగొనే మధువనమును చూస్తూ ఉండగానే ధ్రువుడి మనస్సులో ఒక ఆనందం కలిగిందట. ఎప్పుడైనా అంతే చూడండి, ఒక పరమశుద్ధుడైనటువంటి ఒక వ్యక్తిని మనం దర్శించినప్పుడు, వారిని మనం చటారులు చూసినప్పుడు, అంతవరకు మనస్సులో ఉన్నటువంటి ఆందోళనలన్నీ కూడా ఒక్కసారి ఎటుపోతాయో పోతాయి, మనకు తెలియదు. ఆయన ఏం మాట్లాడు మనతో, కనపడ్డాడు అంతే. ఆ కనపడిన మరుక్షణమే మన మనస్సు ప్రసన్నమైపోతుంది. అట్లాగా ఈ మధువరం వెళ్ళవలసిన ప్రదేశాన్ని చేరుకున్నాడు గనక ధ్రువుడికి, ముని దేవయోగి వర్ణిత గుణపావనము దుర్భవ జలపదవనమును నిఖిలైక పుణ్యపర భవనమున్. నిఖిలైకమైనటువంటి ఈ ప్రపంచంలో ఏకైకము ఒకటిగా ఉన్నటువంటి మధువనం ఆయనకి దగ్గర ఉంది. దగ్గరకు రాగానే హృదయం ఆనంద తాండవం చేసింది. చేసి చెప్తున్నాడు,
సకల భూతేంద్రియాశయమగు హృదయంబునందు.
ఇది తపస్సు చేసే విధానం. చాలా గొప్ప పద్యం రాశాడు పోతన. తపస్సు అంటే ముక్కు మూసేసుకొని ప్రాణాయామం చేసి ప్రత్యాహార సాధనలు చేసి ధ్యానధారణ అతీతమైనటువంటి చారణం చేయటం కాదట. ఏమిటి అంటే ఇది భక్తి యోగానికి సంబంధించింది గనక,
సకల భూతేంద్రియాశయమగు హృదయంబునందు విషయముల చందనీక మహదాది తత్వ సమాజములకు ఆధారభూతమును ప్రధాన పురుషేశ్వరుడైనట్టి శాశ్వత బ్రహ్మంబు తనదైన హృదయ పద్మమున నిలిపి.
స్వామి ఈ మొత్తం ఈ పద్యమంతా ఒక్క మాటలో చెప్పారు, ఒకే ఒక శబ్దం. అందుకే స్వామి బోధలు అది అందుకోవాలి. అందుకోగలిగితే సర్వ ఉపనిషత్తులు కంఠోపాఠం. విషయవాంఛ తగ్గించుకో బంగారు, విష్ణువాంఛ పెంచుకో. ఎంత అందమైన మాటలు చూడండి. విషయవాంఛ తగ్గించుకో, విష్ణువాంఛ పెంచుకో అంతే. విష్ణువే మనని ఆక్రమిస్తే విషయం ఎక్కడుంది? ఈయన కూడా అదే చెప్తున్నారు. విషయాన్ని వదిలిపెట్టండి. నీకు హృదయం అనే పద్మం ఇచ్చాడు. ఆ పద్మంలో రోజు దాన్ని డస్ట్బిన్గా వాడే కంటే దాన్ని పవిత్ర మంజూషికగా, ఒక పేటికగా, ఒక అద్భుతమైనటువంటి పరమాత్మ పీఠికగా వాడుకోగలిగితే ఎంత గొప్ప విషయం అంటూ,
తనదైన హృదయ పద్మమున నిలిపి హరి రూపమున కంటే అన్యంబు నెరుగక చిత్తము విభుని యందు చర్చి ఉన్న కథన ముల్లోకములు సాల కంపముందే.
ధ్రువుడిలా వెళ్ళాడు, మధువనంలో కూర్చున్నాడు. మునులు, విరాగులు, వైష్ణవులు అంటే విష్ణువు యొక్క భావన ఎందు తరించేవారు వైష్ణవులు అని. వైష్ణవులు అంటే మతాన్ని ఆశ్రయించిన వాళ్ళు కాదు, విష్ణువే పరమాత్మ అన్న భావనలో మనస్సును నిలకడ చెందించుకున్నవారు. వాళ్ళందరూ ఉన్నటువంటి మధువనంలోకి ధ్రువుడు వెళ్ళి కూర్చోగానే యోగ మార్గం అప్రయత్నంగా, రమణ మహర్షి అదే అంటారు, భగవాన్ ఈ పూజలు, ఈ తపాలు, ఈ ధ్యానాలు, ఈ విచారణలు ఇవన్నీ అవసరమా అంటే అవసరమే. ఎప్పటిదాకా అంటే టిల్ యు రీచ్ ఎ స్టేజ్ వేర్ దెర్ విల్ బి అన్ ఎఫర్ట్లెస్ ఎఫర్ట్. ఆ ఎఫర్ట్లెస్ ఎఫర్ట్ వెళ్ళేదాకా ఇవి కావాలి. అక్కడికి వెళ్ళాక అవసరం లేదన్నారు. ముందే అవసరం లేదని ఎవరు చెప్పడానికి వీల్లే, కానీ దాటుకుంటూ వెళ్ళాలి. వెళ్ళి వాటిని అక్కరలేదు. అది ఎప్పుడైతే ఇంత తీవ్ర తపస్సులో ఉన్నాడో మూడు లోకాలు ఒక్కసారి కంపించిపోయినాయి వేడి ఆ యోగాగ్ని వలన.
మరియు పేర్చి అయి అర్భకుండు ధరణిని ఒక్క పాదంబున చేర్చి నిల్చున్న వేళ.
ధ్రువుడు అందుకని గొప్పవాడైనాడు. ఏం చేశారు మిగతా వాళ్ళంతా? చెట్టు కింద హాయిగా ఏదో కృష్ణార్జునం వేసుకొని, పులి చర్మం వేసుకొని, దాని మీద కూర్చొని తపస్సు చేస్తూ చేతిలో అక్షమాల పెట్టుకొని లేదా రుద్రాక్ష పెట్టుకొని ఓం నమో నారాయణ అంటున్నారు. ధ్రువుడు అట్లా కాదు, దృఢమతిగా వెళ్ళాడు. ఒంటి కాలు మీద నుంచున్నాడు తపస్సు. ఒంటి కాలు కాదు, పాదం కూడా నేల మీద అప్పలే. కుడివేలి బొటన వేలు ఏదైతే, కుడి పాదంలో ఉన్న బొటన వేలు ఏదైతే ఉన్నదో అది దాని మీద, భూమిని భూమి మీద ఆంచి దాని మీద నుంచున్నాడు. ఎందుకని అంటే దానికి ఒక యోగ రహస్యం ఉంది. కుడి పాదము యొక్క బొటన వేలు నుంచి సుషుమ్నానాడి ప్రారంభమవుతుంది. ఆ సుషుమ్నానాడి మనందరికీ, జ్ఞానికే కాదు అందరికీ, జన్మ ఎత్తిన ప్రతివాడికి 72,000 నాడులు ఉన్నప్పటికీ కూడా వెనక ఉన్నటువంటి వీణాదండంలో వెన్నుపూసకి మూలాధారం నుంచి ప్రారంభమై ఇడా పింగళ ఇట్లా ఎంట్వైన్ అయి వెళుతూ ఉంటాయి. వాటి మధ్యలో నుంచి నెమ్మదిగా సుషుమ్న వెళుతుంది. ఆ దానినే లలితా సహస్రనామంలో అమ్మవారిని ఎలా వర్ణించారు శంకర భగవత్పాదులు లేదా వ్యాసులు అంటే, తామరతూడులో ఉన్నటువంటి సన్నని దారపు పోగువలే అన్నాడు ఆయన. తామరతూడు యొక్క, తామరతూడుకి ఇంపార్టెన్స్ ఏం లేదు, దాని మధ్యలో ఆ బిందు స్వరూపంగా ఉన్నటువంటి అమ్మవారు ఒక తంత్రి, ఒక దారంగా ఉన్నది గనక సహస్రారానికి లింక్ అయి ఉన్నది. కాబట్టి ఆ సుషుమ్నానాడి పుట్టుక అక్కడ. అక్కడ నుంచి అందుకనే గురువు యొక్క పాద పద్మాలలో రెండు బొటన వేళ్లు ప్రధానం. ఇడా పింగళ నాడులను గనక రెండింటిని రెండు బొటన వేళ్లతో పట్టుకోగలిగినట్లయితే ఆ గురువు సుషుమ్నలో నుంచి పరిపూర్ణమైనటువంటి ద్వాదశాంత స్థానానికి చేరుస్తాడు. అది పాద నమస్కారానికి అర్థం. అది కాబట్టి అక్కడి దాకా
ఒక్క పాదంబున చేర్చి నిల్చున్న వేళ పేర్చి అబ్బాలు
అంగుష్ట పీడ చేసి. ఎప్పుడైతే ఈ ప్రపంచంలో ఓ గొప్ప తపస్సు జరుగుతుందో, భూలోకంలో ఉన్నట్టే ఎవడన్నా పైకొస్తుంటే అసూయ ఎట్లాగో స్వామిని అడిగారు. స్వామి, మంచివాడిని ప్రపంచం ఎందుకు బాధిస్తుంది అని అడిగారు. అసూయ వలన అన్నారు. ఒక్కటే మాట, ఇంకేం లేదుట, మంచివాడు వాడు మంచివాడు, వాడు ప్రపంచం వీడు మంచివాడని ముద్ర వేసింది. ఎందుకు వాడినే వాడు టార్గెట్ చేస్తాడంటే అసూయ వలన. నేనక్కడికి వెళ్ళలేకపోయినానేని ఒకటి, వెళ్ళలేనేమో అనేటువంటి ఒక ఆత్మన్యూనతాభావం వల్ల పైకొచ్చే ప్రతివాడిని కూడా హింసించడానికి వాడు ఉండాలి. నా ఉద్దేశంలో వాడు ఉండాలి. వాడు ఉంటేనే వీడి సాధన హాయిగా సాగుతుంది కదా. ఆ ఒక్కడుంటే చాలు, వీడు వీడు అలా వెళుతుంటాడు. వీడి ప్రయాణం వీడిది, వాడి ప్రయాణం వాడిది, వాళ్ళు ఎక్కడా కలుసుకోరు. వీడున్నంతకాలం వాడుంటాడు, వాడున్నంతకాలం వీడు ఉంటాడు. సరే, వీళ్ళందరూ ఏం చేశారంటే నారాయణమూర్తి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళారు. వెళ్ళి, ధ్రువుడు 5 ఏళ్ల పిల్లవాడు, ఏదో ఇంట్లో అలిగి వచ్చేశాడు అనుకున్నాం కానీ బొటన వేలు మీద నుంచొని ఈ తీవ్ర తపస్సు చేస్తున్నాడే, ముల్లోకాలు కంపించిపోతున్నాయి, శ్వాసలన్నీ ఆగిపోతున్నాయి, చల్లగా హాయిగా పడుకున్నటువంటి అమరలోకంలో అందరికీ నిద్ర లేకుండా అయిపోయింది, దీనికి ఏదో నువ్వే చూడాలయ్యా అన్నారు. ఏం చూడాలి, రెండే మార్గాలున్నాయి, తపస్సు ఆపనన్నా ఆపాలి, అంటే వాడికి వరం ఇవ్వాలి. వరం ఇవ్వాలంటే వీళ్ళని ముందు బుజ్జగించి పంపాలి, ఎందుకంటే ఆయన నాటకం కూడా నడవాలి. మనం కూడా అంటాంగా, స్వామి గ్రేట్ అండి, స్వామి ఈజ్ గాడ్, కానీ చుట్టూ ఉన్నవాళ్ళే అంటాం మనం. అయితే స్వామి ఏమంటారంటే, మీకేం తెలీదు, ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ నేను ఎందుకు పెట్టుకున్నానంటే వాళ్ళు వదిలిపెడితే మీరు అక్కడ బతకలేరు, అందుకని నా దగ్గరే పెట్టుకున్నానంటారు ఆయన. కాబట్టి ఇది లోకరీతిలో స్వామి ఇచ్చే జవాబు. అలాగే వీళ్ళంతా నారాయణమూర్తి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అడిగారు వాళ్ళు కూడా, వాళ్ళు వెళ్ళినా కైవారం చేయవలసిందే. హరి పరమాత్మ కేశవ చరాచరభూత శరీరధారివై పరబుదువు నీవు, ఇట్టులుగా ప్రాణ విరోధ విరుంగమిందు ముందు, ఇరువుగ దేవదేవ జగదీశ్వర సర్వశరణ్య, నీ పదాంబు రుహము అర్ధిమై శరణు నందద మాతి హరించి కావవే. సర్వస్త జనుల ఎందు నీ హరి అంశం ఉన్నది, గాని వాడొక్కడి ఎందు ఇంత ఎక్కువ ఉన్నది ఏమయ్యా, వాడిని ఏదో నువ్వు కంట్రోల్ చేయి అని అడిగారు. అప్పుడు ఆయన అన్నాడు ఆ కథంతా స్వామిలాగానే అన్నమాట. ఉత్తానపాదుడను రాజున్నాడు, అప్పుడు కథ చెబుతారు స్వామి. మనమే యాతన బట్టి రక్షించమని అడిగితే వాడు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని చెప్పి నేను చూస్తాలే అంటారు. అలాగే నారాయణమూర్తి కూడా చెప్పి, సరే మీరు వెళ్ళండి, హైగా మీ పనిలో మీరు ఉండండి అని వెళితే, హరికి ప్రణామంబులు ఆచరించి త్రివిష్టపంబునకు చెందిరి, అంటే స్వర్గలోకానికి, అంటే ఎవరెవరి లోకానికి వాళ్ళు వెళ్ళిపోయినారు. అప్పుడు హరీశ్వరుండు విహంగ కులేశ్వరయానుడై గరుడ గమనుడై వచ్చాడు ఆయన. ఆ గరుడ గమనుడై రావటం అనేది అందమైన దృశ్యం అది. ఆ అదేమిటంటే ప్రాణానికి సంకేతం, మనస్సు పాముకి సంకేతం. ఆ రెండింటినీ ఓ చోట పెట్టుకుంటాడు ఆయన. ఆదిశేషువు గరుడ పక్షి ఓ చోటు ఉంటాయి, విశేషం లేదు. దానికంటే ఇది పడదు, ఇదంటే దానికి పడదు. కానీ 10,000 శేషుల కింద హాయిగా ఆయన పడుకుంటాడు. గరుత్మంతుడు అక్కడే కూర్చొని ఉంటాడు, ఆయన ఎప్పుడు పిలుస్తాడో ఎక్కించుకెళ్దామని. అది విహంగ కులేశ్వరయానుడై నిజ భృత్యుడైన ధ్రువుని కనుగొను వేడుక జనింప. ఆయనకు కూడా వేడుక జనించింది. కోరికలు లేని పరమాత్మకు కూడా ఆ రోజున కలిగిన కోరిక ఏమిటంటే, ఆ ధ్రువుడు ఎవడో ఇంత చెప్తున్నారు వీళ్ళు, ఒకసారి చూసేద్దాం. తెలియదానికి తెలుసు, ధ్రువుడి దగ్గరికి వెళ్ళాలి. పరమేశ్వరుడికి వేడుక ఉత్సాహం అని రెండు ఉంటాయి. అందుకనే సిరికింజప్పడు శంఖచక్రయుగము చేదోయి సంధింపడు, ఏ పరివారము జీరడు అభ్రగపతిం బంధింపడు, ఆకన్నికాంతర ధమిల్లము చక్కనొత్తడు, వివాహ ప్రోద్ధిత శ్రీకుచోపరి చలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహి. ఆ ఉత్సాహం ఆయనది. ఆ భక్తుణ్ణి కాపాడాలన్న ఉత్సాహం ముందు వైకుంఠము సున్నా, సిరి కూడా సున్నాయి. ఎవరికేం చెప్పవలసిన పని లేదు. సర్వ స్వతంత్రుడు సర్వాధ్యక్షుడు గనక ఆ పరమాత్మ అలాగే వెళ్ళి, ఆ మధువనమునకు అప్పుడు చని ధ్రువుండు పరుబడి యోగ విపాక తీవ్రంబైన బుద్ధిచే నిజ మనోంగురుహ ముకుళమందు తటి ప్రభాయత మూర్తి అట తిరోధానంబు నన్నంది తక్షణంబు. చాలా కీలకమైన పద్యం రాశాడు పోతనామాచుడు. ఆయన ఏం చేశాడంటే, వచ్చాడు పరమేశ్వరుడు. మనం పరమాత్మ దాకా వెళ్ళాలంటే కొన్ని 1,000 జన్మలు 100 ఏళ్ళు కావాలి, కానీ ఆయన మన దగ్గరికి రావటానికి ఒక సెకండ్ కూడా పట్టదు అనుకున్నాడు. వచ్చేసాడు. వచ్చేసేసరికి ధ్రువుడి మనస్సు ఎట్లా ఉన్నదంటే అంతా హరి యొక్క ఊహ ఉన్నది, హరి యొక్క గుణగానం ఉన్నది, సంకీర్తన ఉన్నది. ఆ హరి ఇట్లా చేశాడు, అట్లా చేశాడు, అంత గొప్పవాడు, ఇంత గొప్పవాడు. భావస్వరూపంతో పరమాత్మ ధ్రువుని హృదయంలో ఉన్నాడు. సాక్షాత్తు స్వామి వచ్చేస్తే ఈ మాట్లాడుతుండగా తలుపు తీసుకొని ఇక్కడికి వచ్చారనుకుందాం, ఏమవుతాం మనం? అదే అయింది ధ్రువుడికి. అది పువ్వు పడితేనే ఆనందపడతాం, ఆయనే వచ్చేస్తే, ఆయన వచ్చేస్తే అనటానికి ఆయన అసలు ఇక్కడి నుంచి వెడితేగా ఇక్కడే ఉన్నారుగా. అది కాబట్టి మనస్సుని అట్లా రాగరంజితం చేసుకోవాలి. ధ్రువుడు కూడా ఒక్కసారి శ్రీ మహావిష్ణువు తన కట్టెదుట నుంచోగానే అవునా కాదా అని సంభ్రమం చెందాడు. ఆయన దానిలో ధ్రువుడిని చూశాడు, వెళ్ళబోతున్నట్టు తిరిగి వెంటనే ఒక్క సెకండ్లో. జ్ఞాని గనక మనీషాయత్తంలో ఉన్నాడు గనక ఆ ఒక్క క్షణం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే పట్టుకున్నాడు హరిని, అంటే ఆయన దగ్గరికి వెళ్ళి నుంచున్నాడు.
మూర్తిన్ కనుగొని సంభ్రమునం సమదాశ్రువులు రాల పులకీకృత అంగుడూ.
కళ్ళంబడి అశ్రుధారులు కట్టినాయి. మనకి స్వామిని చూసినా అవే కలుగుతాయి. స్వామిని చూస్తే కోరికలేం పుట్టవు, కళ్ళంబడి నీళ్ళు వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే స్వామి మనలో ఉన్నటువంటి ఆ హృదయ పద్మాన్ని మీటుతారు. ఆ మీటినప్పుడు జన్మ జన్మాంతరాలుగా పేరుకున్నటువంటి అనేక కర్మల వలన ఏర్పడిన దుఃఖమంతా నశించి ఆ ముందు దుఃఖధారలు బయటకు వస్తాయి, తర్వాత ఆనందాశ్రువులు వెళ్ళి తెలుస్తాయి. ఈ వేడి నీళ్లు చన్నీళ్లు రెండూ లోపల నుంచి, అందుకే స్వామి అంటారు కన్నీరు తెప్పించేది నేనే, కన్నీరు తప్పించేది నేనే, ఆ రెండు నేనైనప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు అన్నారు. అది దండ ప్రణామాలు చేసి ఆయన కూడా మనలాగా ఆయన్ని ప్రార్థించి ఎలా ప్రార్థించాడు, సాక్షాత్తు పరమాత్మే తన కట్టెదుట నుంచున్నప్పుడు
వరమతి ఆప్త బాంధవ భవద్ఘనబోధన సేతుడై భవచ్చరణంబు పొందినట్టి విధివర్గము సుప్తజనుండు బోధమందరయగ సూచురీతి నకనునట్టి ముముక్ష శరణ్యమైన నీ చరణములన్ కృతజ్ఞుడగు సజ్జనుడు ఎట్లు కలంపకుండెడున్. ఏది ఊహించారో అది సాకారమై,
అదే మూర్తిమంతమై, అదే నా ముందొక బొమ్మై, అదే సాకారమై కనిపిస్తే నా హృదయం ఎంత ఆనందపడిపోతున్నదో తెలుసునా అన్నాడు. పసివాడు కదా, వాడి ప్రార్థన అలాగే ఉంటుంది. వాడికి ఈయన గురించి కథలు ఎక్కువ తెలియవు. నేను ఏది ఊహించానో అలాగే నువ్వు ప్రత్యక్షమైనావు, అది నాకు ఆనందం కలిగించింది.
అరవిందోదర పవకీన చరణ ధ్యానానురాగోల్ల సచ్చరిత ఆకర్ణన జాత భూరి సుఖములు స్వానందక బ్రహ్మమందు అరయం లేవట.
అసలు బ్రహ్మపదం సంగతి పక్కన పెట్టవయ్యా, తావకీన చరణ ధ్యాన ఆచరణ అనే అనేకమైన యోగ ప్రస్థానాలలో ఉన్నటువంటి ఆనందమే ఆనందమట. అదే నిజానికి ఈ భౌమ్యం, ఈ లోకానికి సంబంధించినటువంటి ఆనందాలట. అలాగే
స్వానందక బ్రహ్మమందు అరయం లేవట దండభృద్భుట విమానాకీర్ణులై కులునా సురలోకస్తుల చెప్పనేల సుజన స్తోమైక చింతామణి.
చింతామణి అంటే చింత తీర్చే మణి అని అర్థం. చింతలు పెంచేది చింతామణి కాదు, చింత తీర్చేది చింతామణి. పరమేశ్వరు చింత జీవుడికి మూడున్నాయి, చితి చింత చింతన. చితి తప్పదు, చింత తప్పదు. స్వామి అన్నారు పుట్టుట ఒక చింత, పెరుగుట ఒక చింత, పోవుట ఒక చింత, ఇక్కడ పెరుగుట ఒక వింత, ఇవన్నీ స్వామి చెప్పినవి. కాబట్టి ఇక్కడ ఇదంతా ఒక చింత అయితే, పోతానేమో అనే చింత రెండోదైతే, అసలు చింతన గనక ఉన్నట్లయితే చింతలు నశిస్తాయి కదా అంటున్నాడు ధ్రువుడు కూడా.
హరిభజనీయ మార్గ నియతాత్మకులై భవదీయ మూర్తిపై వరలిన భక్తియుక్తులగు వారల సంగతి కల్గజేయు సత్పురుష సుసంగతి వ్యసన దుస్తర సాగరము అప్రయత్న తన్ సరస భవత్ కథామృత రసంబున మత్తుడనై తరించదన్.
ఈ భవసాగరాన్ని దాటడాలి అంటే నీ దివ్య గాథలు అనేటువంటి ఆ పడవ ఎక్కితే చాలు. స్వామి ఏం చెప్పారు, మానస భజరే గురుచరణం దుస్తర భవసాగర తరణం. మీరు ఆ నావ ఎక్కడంటే నేను తీసుకెళ్ళి అవతల గట్టుని చేర్చేస్తా. మీరు చేయవలసింది ఏం లేదు, మీరు సిద్ధం, నావ సిద్ధం, నావికుడు సిద్ధం, మీరు వచ్చి ఎక్కండి అంతే, నేను నడిపిస్తా. ఇది గురుచరణాలను ఆశ్రయిస్తే మనస్సు ఎందు గురుచరణాలే, మానస భజరే, రే అంటే ఒరే అని సంస్కృతంలో. అట్లా వెనుకున్నట్టయితే నేను మిమ్మల్ని నడిపిస్తాను అలాగే అంటూ ధ్రువుని చేత వినుతింపబడి ధ్రువుడింత స్తోత్రం చేస్తుంటే పరమానందంగా విన్నాడు. ఈ బ్రహ్మరుద్రాదులంతా వచ్చి చెప్పారు, నిజమే, అసలు ఈ పిల్లవాడు నా ముందు నువ్వు కూర్చొని నా గురించి చెప్తున్నాడు, వీడు ఎంత గొప్ప విషయం చెప్తున్నాడు, ఓహో నేను ఇంత విశ్వనాథ వారు అన్నట్టు, మీ నాన్నంత గొప్పవాడురా నమస్కారం చేయమని. అట్లాగే నాన్నకి ఎలాగో నమస్కారం చేయంట, ఆ పక్కన ఉన్నవాడు మీ నాన్నకంటే గొప్పవాడు అంటే వాడితో పాటు ఈయనకేని. ధ్రువుని చేత భృత్యానురక్తుండైన భగవంతుడు ఒక మాట అన్నాడు, ధీరవ్రత రాజన్య కుమారక నీ హృదయమందు అసలిన కార్యంబు ఆరుఢిగా ఎరుగుదున్. నీ మనస్సులో గూడుగట్టుకున్నటువంటి భావం నాకు పూర్తిగా తెలుసు. ఆరయ్యది వందరానిదైనను ఇత్తున్. ఆలోచన చేస్తే అది నువ్వు నిజానికి అందరూ పొందేది కాదు కానీ నీకు ఇచ్చేస్తా అన్నాడు. నీకేం కావాలో నాకు తెలుసు, అది అందరూ పొందలేరు, నేను ఇచ్చేస్తా. ఇచ్చేస్తాను అన్నవాడు పరమాత్మ ఏం చేస్తానంటే, మనం ఇస్తానంటే చూస్తానని అర్థం కదా. ఎప్పుడు కూడా ఈ పని చేయండి అంటే చేస్తాను అని ధ్రువుళ్ళాను చూస్తాను అంటే నెమ్మదిగా బలహీనమైన గొంతుతో, అంటే చూస్తామంటే చెయ్యమని పొలైట్గా చెప్పడం, అది ఆ చూడటంలోనే ఉంది. చేస్తాను అంటే చేయాలి.